విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలథో నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సద్గురువుల పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ చూస్తూ ఉండగా 32వ రోజులో అడుగు పెట్టాం. 5 8 40 4 8 32 నాలుగు వంతుల కార్యక్రమం పూర్తయింది. ఇంకొక వంతు కార్యక్రమంలోకి వచ్చాం. మనందరం కూడా లంకానగరంలో హనుమంతుడు అడుగుపెట్టినటువంటి అరిష్ట పర్వతం, ఇప్పటికీ అక్కడ చెన్మయామిషన్ వాళ్ళు ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం పెట్టారని చెప్పానే, దానికి అరిష్ట పర్వతం అని పేరు. అలాగే సంజీవన పర్వతం తెచ్చిన దివ్యస్థలం రావణాసురుడి తల్లి కైకసి సైకతలింగాన్ని తయారు చేసి ఉపాసించిన స్థలం, అక్కడే ఇవాళ శాంకరీదేవి కూడా ఉన్నది. ఇవన్నీ కూడా చూడాలని అనుకుంటున్నాం. మా ప్రణవపేట శిష్యులు 1998 నుంచి అంటే 17 సంవత్సరాలుగా గురువుగారి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థయాత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బాలకృష్ణ గారు ఇవాళకి వేం చేశారు. కనుక చివరిలో ఒక్క పావు గంట ముందు ఇవాళ ఉపన్యాసం ముగించి ఆ విశేషాలు తీసుకెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు ఆయన మాట్లాడతారు. మీరందరూ కూడా ఆ సమయంలో నిశ్శబ్దంగా కూర్చుని హారతి ఇవ్వకుండా కదలకూడదు, కనుక ఇచ్చేదంగా కాసు కూర్చోండి. అశేష భక్తులు రావాలని కోరుతున్నారు కనుక వారందరినీ తీసుకెళ్ళి తరింప చేయాలి. ప్రారంభంలో ఎందుకు చెప్పట్లేదంటే మన వాళ్ళందరికీ ఒక నియమం ఉన్నది, ప్రార్థన ప్రారంభం అయితే కానీ మేము వచ్చి కూర్చోండి గురుగారు, అప్పటి నుంచే మీ ముఖం చూడాలండి అని అనుకోవడం వల్ల కొద్దిమంది కోసం అని చివరిలో పెడుతున్నాం కారణం అన్నమాట. రామచంద్ర ప్రభు అవతార సమాప్తం, వెళ్లే ముందు హనుమంతుణ్ణి నువ్వు గంధమాదన పర్వతం మీద తర్వాత పంపా సరస్సు దగ్గర నివసించమని కోరడం వల్ల కేవలం కొన్ని తిథులలో పంపా సరస్సులో ఉండు, తక్కిన వేళల్లో గంధమాదన పర్వతం మీద ఉండు. ప్రతి సంధ్యా సమయంలో గంధమాదన పర్వతం నుంచి సేతువు వరకు వెళ్ళి అక్కడ ఉన్న సముద్రంలో స్నానం చేసి సంధ్యావందనం చేయన్నాడు. ఇప్పటికి కూడా హనుమంతుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయించడానికి 40 నిమిషాల ముందు బయలుదేరి రామేశ్వరం వచ్చి అక్కడ స్నానం చేసి అరిష్ట పర్వతం మీదకి వెళ్ళి శ్రీలంక అక్కడ అమ్మవారి స్థలం అంతా చూసి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంత చేసి ఆయనకి ఎంత 2 నిమిషాలట గంధమాధన పర్వతం అంటే బదరి. అక్కడ నుంచి బయలుదేరిన ఆయన 2 నిమిషాల్లో సేతు దగ్గరికి వెడతాడు. స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటాడు. ఆయన అశోకవనానికి వెడతాడు. మళ్ళీ అక్కడి నుంచి జామర్ వెళ్ళిపోతాడు. 8 గంటలకి బ్రేక్ఫాస్ట్కి మళ్ళీ వెళ్ళిపోతాడు గంధమాధన పర్వతం. ఆయన మహాశక్తి అటువంటిది. నిరంతరం మహోపాసనతో అక్కడ ఉండమని రాముడు ఆజ్ఞాపించటం వల్ల హనుమంతుడు అక్కడికి చేరినట్టుగా నిన్న చెప్పుకున్నాం. ఆపై హనుమంతుడు గంధమాధన పర్వతం చేరగానే బ్రహ్మగారు విశ్వకర్మని పిలిచాడు. సుమేరోహో నైరుతే భాగే పర్వతో గంధమాదనః సర్వపాదప సంకీర్ణః విచిత్రో ధాతుమండలః. మేరు పర్వతానికి నైరుతి దిగ్భాగంలో గంధమాదనం ఉన్నది. అంటే ముందు బదరి వెళ్ళేటప్పుడు బదరీకి 1-4 కిలోమీటర్ల ముందు ఇంచుమించుగా 1 రౌండ్ వస్తుంది పక్కకి బ్రిడ్జి. అదంతా ఆ ప్రాంతం అంతా చాలా ఎత్తుగా ఉంటుంది. దానికి గంధమాదనము అని పేరు. అనగా పూర్వకాలంలో అక్కడ తపస్సు చేసిన ఋషుల యొక్క శిరస్సు నుంచి గంధం సువాసన వచ్చేది. గంధమును శిరస్సు నుంచి అన్ని ప్రాంతాలకి వెదజల్లుతుంది కనుక దానికి గంధమాదనం అని పేరు. సహజంగా కొండ మీద నుంచి పర్వతం మీద నుంచి సువాసన రావడం పెద్ద గొప్ప కాదు. ఎంచేతంటే పర్వతాల మీద అనేకమైన విచిత్రమైన ధాతువులు ఉంటాయి, గంధపు చెట్లు ఉంటాయి, అరటి వనం ఉంటుంది కనుక అక్కడి నుంచి కొండ మీద నుంచి వాసన వస్తుంది. కానీ అక్కడ తపస్సు కూర్చున్నవాడికి, జపంలో కూర్చున్నవాడికి ఈ సహస్రార కమలం నుంచి కూడా సువాసన వస్తుంది. అందుకని కూడా దాన్ని గంధమాదనం అన్నారు. మహానుభావులైన యోగులు ఎప్పటికి కూడా తపస్సు చేస్తే వారి యొక్క మూర్ధము నుంచి సువాసన వస్తుంది. పూర్వకాలంలో కొడుకులకి దగ్గరికి చేరదీసి ఈ తల మీద సువాసన చూసేవారు. మూర్ధఘ్రాణము అంటారు. అంటే ఈ తల మీద వాసన చూచుట. ఎందుకని చూసేవారంటే పిల్లలకి యోగాభ్యాసం నేర్పేవారు తల్లిదండ్రులు. పూర్వకాలంలో రోగాభ్యాసాలు కదండి యోగాభ్యాసాలే. యోగాభ్యాసం చేసిన వాడికి శిరస్సు మీద నుంచి సువాసన వస్తుంది. అటువంటి మహాత్ములు నేను చూశాను. ఆశ్చర్యం ఏంటంటే మా నాన్నగారు 85 ఏళ్ళు దాటాక వెళ్ళిపోయారు. ఆ చివరి క్షణంలో కూడా సాధారణంగా ముసలాళ్ళ దగ్గర కంపోస్తుంది అనేవారు. ఆయన దగ్గర సువాసనే వచ్చేది. యావజ్జీవితం సువాసనే. అందుకని పిల్లలందరూ నాన్నగారి దగ్గరే పడుకుంటాం, నాన్నగారి దగ్గరే ఉంటాం అనేవారు. మహాత్ముల యొక్క శరీరాలు అలా సుగంధాన్ని వెదజల్లుతాయి. అలా ముఖ్యంగా శిరస్సు నుంచి వస్తే దానికి గంధమాదనము అని పేరు అన్నమాట. అటువంటి పర్వతం దగ్గర దివ్యమైన ఒక గుహ ఉన్నది, రమ్యమైన గుహ. గుహను ఎప్పుడు రమ్యమంటాం? ఆ గుహను చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించినా, అందులో నివసించాలనిపించినా దానికి రమ్యము అని పేరు అన్నమాట. కొన్ని గుహల్లోకి వెడితే సువాసన బదులు దుర్వాసన వచ్చి, గబ్బిలాల వాసన వచ్చి ఉండలేకుండా బయటకు వచ్చేస్తున్నామే, అప్పుడు అది రమ్య గుహ కాదు, అరమ్య గుహ. అలా కాకుండా ఏదన్నా ఒక కొండ కానీ గుహ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఇక్కడ ఇంకాసేపు ఉందాం, వాతావరణం బాగుంది, ఆహ్లాదంగా ఉంది, మనస్సుకి శాంతి కలుగుతోంది, సువాసనతో ఉంది అని అనిపించిందంటే ఆ గుహని రమ్య గుహ అంటారు. అటువంటి రమ్య గుహ గంధమాదనం మీద ఉన్నది. ఎంత ప్రయత్నం చేసినా గంధమాదన పర్వతం మీదకి మిలిటరీ వాళ్ళు ఎక్కలేకపోతారు. ఇక మనమే ఎక్కుతాం. చాలా ప్రయత్నం చేసినా నిటారుగా ఉంటాయి అవి. పైగా దానికి తోడు చలి. ఆ గుహలో ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నాడు. విశాలమైన గుహ అది. దశయోజన విస్తీర్ణ సువర్ణమణి రంజిత 10 యోజనముల వైశాల్యంతో ఉంటుంది అది. అనేక మణులు తాపడం చేయబడి ఉంటాయి అక్కడ. హనుమంతుడి ప్రీతి కోసం నిర్మిత విశ్వకర్మణ, విశ్వకర్మ చేత ఆ గుహ ఒకనొకప్పుడు నిర్మించబడింది. అది కూడా బ్రహ్మనేమో మహేంద్రుడికి ఆజ్ఞాపిస్తే మహేంద్రుడు తన ఆస్థాన శిల్పిని విశ్వకర్మని పంపించి నిర్మాణం చేయించాడు. అందుకే మహేంద్రస్యాజ్ఞయ రత్నశాలాహ సౌవర్ణిశాలికాహ అన్నారు. అన్ని రత్నాలతో నిర్మాణం చేయబడిన శాలలు. అవి అదృశ్య రూపంలో ఉంటాయి. మహాత్ములు తపస్సు చేస్తే మాత్రం వారికి కనపడతాయి. ఆ ప్రాంతానికి వెళితే ఎప్పటికి కూడా అరటి పళ్ళ వాసన వస్తుంది. ఎందుకంటే హనుమంతుడు ఆ ప్రాంతంలో నిత్యం అరటి తోట వేసుకుని అందులో ఉంటాడు. కొన్ని చెట్లు కనపడతాయి, కొన్ని కనబడవు. అదృశ్య రూపంలో, సూక్ష్మ రూపంలో ఆ మహానుభావుడు నిరంతరం అక్కడ రామనామం జపిస్తూనే ఉంటాడు. ఇంతెందుకు? మనకి నడిచే దేవుడిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి మహానుభావులు శ్రీ చంద్రశేఖర సరస్వతుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకప్పుడు తీర్థయాత్రకి హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఆయన వెళ్ళగానే ఆయనకి సువాసనే కలిగింది. ఆయన జీవిత చరిత్రలో ఆయన బదరీ యాత్రకి వెళ్ళినట్టు బదరీ దగ్గర గంధమాధన పర్వతం దగ్గర హనుమత్ దర్శనమైనటువంటి కథ ఉన్నది. ఆయనకి ముందు హనుమంతుడు కనబడే ముందు అంత అరటిపళ్ళ వాసన, మంచి ముగ్గినటువంటి సువాసనతో కూడిన అరటిపళ్ళు అక్కడ కనబడ్డాయి. వెంటనే ఇక్కడ హనుమంతుడు ఉన్నాడని ఆయన కనిపెట్టాడు. మనకి ఈ భూమండలం మీద మహాయోగులు అండి, దేవుళ్ళు మన మధ్య నడుస్తూనే ఉంటారు గురువుల రూపంలో, మనం గుర్తించాలి తప్ప. కాకపోతే గురువులు పరీక్షలు పెడతారు. దత్తాత్రేయుడు అయితే నెత్తి మీద ఎముకతో కొట్టేవాడు, తిట్టేవాడు, ఉమ్మేవాడు. ఎన్ని చేసినా గురువులు పట్టుకోవాలి. అంతేగాని మనం రాగానే గురువుగారు మంగళహారతి పట్టి స్వాగతం ఇచ్చి లోపలికి తీసుకెడతారా? అంత మాత్రానికి అనుగ్రహించేస్తే ఈ భూమండలం మీద ఉన్న వాళ్ళందరూ ఎప్పుడో కైవల్యం పొందేవారు. గురువులు ఒక్కొక్కసారి తిట్టినా, విసుక్కున్నా, కొట్టినా ఆ పరీక్షల్లో నెగ్గితే అప్పుడు వాడికి వచ్చే స్థితి పెడుతుంది. ఎచ్చుపెచ్చం ఉన్నవాడికి వచ్చే స్థితి కాకుండా భ్రష్టత్వం కలుగుతుంది. అందుకని చంద్రశేఖర సరస్వతులు వారు ఏమన్నారంటే, చాలా సహనంతో గంధమాదన పర్వతం దగ్గర మెలగండి, ఎక్కడ క్రోధావేశాలకి లోను కాకండి, శ్రద్ధతో రామనామస్మరణ చెయ్యండి, అప్పుడు మీకు గంధమాదన పర్వత ప్రాంగణంలో తప్పక హనుమత్ సాక్షాత్కారం అవుతుందన్నారు. అక్కడ ఇప్పటికి కూడా హనుమంతుడు నిరంతరం రామస్మరణ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ పరాశర సంహితులు ఒక మాట చెప్పారు, రోజు సాయంత్రం వేళ సంధ్యా సమయం నుంచి మొదలు పెట్టుకుని 2.5 గంటల కాలం మహానుభావుడు హనుమంతుడు రామాయణం పాడతాడు. రామాయణం ఎప్పుడు పాడాలి చెప్పారు కదా, వచనం కింద చెప్పడం కాదు, శ్లోకం శ్లోకం కింద పాడి దానికి తాత్పర్యం తేట భాషలో చెప్పాలన్నమాట. అందుకని ఆయన అద్భుతంగా పాడుతూ ఉన్నాడు దివ్యగాథని సాయంత్రం 6:30 నుంచి ఇంచుమించుగా ఒక 2.5 గంటల కాలం. ఆ సమయంలో సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, నారదుడు, సుకుడు, వ్యాసుడు, మైత్రేయుడు, పరాశరుడు, ఇటువంటి ఋషులు అక్కడికి వచ్చి కూర్చుని వింటారు. మనలాంటి సామాన్య మానవులు, కలియుగ మానవులు ఎంత కాదనుకున్నా లౌకిక ప్రాణులం, నన్నాయని చెబుతూనే ఉంటాడు. ఒక్కొక్కప్పుడు సాయం సంధ్యా సమయంలో అక్కడికి వెడితే ఆ మనోహర గానం వినబడుతూ ఉంటుంది. అక్కడ రామాయణం ప్రతి సంవత్సరము అయ్యాక రాముడు జన్మతిథి రాగానే, అంటే శ్రీరామ నవమి రాగానే రాముడికి నియమం ఏమిటంటే జన్మతిథి నాడు కళ్యాణం చేసేవాడు హనుమంతుడు. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి రాగానే రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణాన్ని హనుమంతుడు జరిపించాడు. హనుమంతుడు జరిపిస్తుంటే బ్రహ్మ ఎవరు? నిజంగా బ్రహ్మగారే కళ్యాణం చేయించాడు. మనకి పురోహితులు అర్చకులు చేయించినట్లుగా స్వయంగా బ్రహ్మదేవుడు వచ్చి కళ్యాణం చేయించాడు. కళ్యాణం అయ్యాక రామచంద్ర ప్రభు వచ్చి హనుమంతుడి తోకకి మీరు అభిషేకం చేయండి అనేవాట. దాంతో బ్రహ్మదేవుడు, నారదుడు, కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిల అగస్త్య దాక్షపాదాంగిర శాండిల్య క్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులంతా ప్రేమతో అక్కడికి వెళ్ళి హనుమంతుడు తోకనలా పైకెత్తితే మంచి ఓంకారంలో ఉంటుంది హనుమంతుడి తోకంటే. సామాన్యమైన కొద్ది తోక కాదు కదా అది. అలా పొడుగ్గా ఆయన ఓంకారంలో ఎత్తగానే ఆ తోక మీద మొత్తం ప్రపంచంలో ఉన్న 80,000 నదీనద జలములతో అభిషేకం చేశారు సప్త సముద్రాల నీళ్లతో కలిపి. ఎన్ని నదులు, ఎన్ని నదులు, అటు వైకుంఠం నుంచి, ఇటు బ్రహ్మలోకం నుంచి, దేవలోకం నుంచి, భూలోకం నుంచి, అన్ని చోట్ల నుంచి పట్టుకొచ్చి 1,000 నదుల నీళ్లు కమండలాలతో పట్టుకొచ్చి బ్రహ్మగారు మొదటిగా పోస్తే తక్కిన వాళ్ళంతా తర్వాత పోయడం మొదలుపెట్టారు. ఈ తోక మీద నుంచి ఆ నీరంతా కిందకొచ్చి గంగానదిలో కలుస్తుంది. అందుకే చైత్రమాసంలో హరిద్వార్ వెళ్ళి ఎవరన్నా స్నానం చేస్తే ఏం చేద్దండి, చైత్రమాసానికి ఇంకా పూర్తిగా తీరు కదా. బదరీ కేదారాల యొక్క యాత్ర మొదలవ్వాలంటే మే నెలలోనే ఓపెన్ చేస్తారు. అందువల్ల ఈలోపు ఏం జరుగుతుంది, చైత్రమాసంలో నవమి నాడు హనుమంతుడికి తోక మీద నీళ్లు పోస్తారు. ఈ నీళ్లన్నీ వచ్చి కిందకొచ్చి గంగలో కలుస్తాయి. అక్కడున్న గంగానదిని అలకనంద అంటారు బదరీ దగ్గర. ఆ అలకనంద అనేది నీరంతా దారిలో అనేకమైన ప్రాంతాల్లో కలిసి ఇటు కేదారం నుంచి వచ్చే మందాకిని ఇంకా దారిలో అనేకమైన శలగేళ్ళు ఇవన్నీ కలిసి హృషీకేశం హరిద్వార గుండా వస్తాయి. హరిద్వారం దగ్గరకు రాగానే గంగానది దివ్య మంగళ విగ్రహంతో అందులో ప్రవేశిస్తుంది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు అక్కడ అభిషేకం జరిగాక మర్నాడు దశమి నాడు హరిద్వార్లో స్నానం చేస్తే ఒకేసారి 80,000 నదులలో స్నానం చేసిన మహాపుణ్యం వస్తుంది అని చెప్పాడు రాముడు స్వయంగా. ఎందుకంటే ఆ తోకకి అంత విలువ ఉన్నది, దాని మీద ఇన్ని అభిషేక జలాలు కలుస్తున్నాయి. దానికి రాముడు ఎవరి పేరెట్టాడో తెలుసా, శ్రీ హనుమద్వాల సాగరం అన్నాడు. హనుమంతుని తోక మీద నుంచి వస్తున్న దివ్య నదీ సముద్రం, ఆ సముద్రం ఉప్పు నీరు కానీ ఇది మాత్రం అలా కాదు, పూర్తిగా మంచినీరు, మధుర జలం అన్నమాట. ఈ మధుర జలంలో స్నానం చేసిన వాడు పరమధన్యాత్ముడవుతాడు, వాడికి జ్ఞానం పెరుగుతుంది. ఎంతెందుకు, నాకు ఎరిగిన ఒక శిష్యుడు ఉండేవాడు, మందకొడిగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉండేది, ఏం చదివినా జ్ఞాపకం పెట్టుకోలేకపోయేవాడు, పరీక్షల్లో తప్పేవాడు, మాట స్పష్టంగా వచ్చేది కాదు. చైత్ర శుద్ధ దశమి నాడు నేను చెప్పాను, అతను వెళ్ళి హరిద్వార్లో స్నానం చేశాడు. ఇప్పుడు ఎంత హాయిగా మాట్లాడుతున్నాడో తెలుసా, ఇప్పుడు హైదరాబాద్లో నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఒక్కరోజైనా ఆతిథ్యానికి పిలుస్తారు, చక్క 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 మాట్లాడుతున్నాడు, అంత ఒక్కరి నోట్లోంచి మాట వచ్చేది కాదు. అంటే ఇన్ని నదీ నద జలాల నీళ్ళన్ని అందులో కలవడం వల్ల, ఆ మిశ్రిత జల ప్రభావం వల్ల అందులో స్నానం చేసిన వాడికి అపూర్వ ధార ధారణ ధోరణి పెరుగుతాయన్నమాట. దేవైహి కృతాభిషేకోత్థ తీర్థేన హనుమత్ ప్రభు వాలాగ్రాత్ ప్రచ్యతే తేన నద్యాస్తే వాల సాగరాగ. మహానుభావులైన దేవతలంతా అనేక తీర్థములతో హనుమంతుడి తోక మీద పోసిన నీళ్లన్నీ భూమండలంలో నదిలో కలిసి వాలసాగరం అనే పేరుతో ఆ నది పిలువబడడం మొదలైంది. అంటే అప్పటినుంచి గంగా నది వాలసాగరం అవుతుందన్నమాట. మళ్ళీ దీని ప్రభావం 7 రోజుల పాటు ఉంటుంది. 7 రోజుల తర్వాత మళ్ళీ యథాప్రకారంగా గంగ గంగే. ఈ వాలసాగరంలో ఉన్న నీటి యొక్క చుక్కలకి ఆగిపోతాయి కనుక. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ చైత్ర శుక్ల నవమి నాడు అది అయ్యాక దశమి మొదలుకొని 7 రోజుల్లోపు స్నానం చేస్తే ఎక్కువ ఫలితం, దశమి నాడు చేస్తే సంపూర్ణ ఫలితం. ఈ అభిషేక కాలంలో హనుమంతుడు నా అంతటి వాణ్ణి కాబట్టి ఇంత అభిషేకం చేస్తున్నారని ఏమాత్రం అహంకరించట. అన్నిట్లోకి మహాప్రమాదం అహంకారం. మనిషికి జ్ఞానం పెరిగే కొద్దీ ఇంకా 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 అహంకృతిని నాశనం చేసుకునేటటువంటి వినయం రావాలి. కానీ అదేం తెలియదు కానీ ఎక్కువ మందికి కాస్త కీర్తి రాగానే, ధనం రాగానే, జనం పెరగగానే, లేక పదవి రాగానే, ఎంత కాదనుకున్నా నేనే గొప్పవాడిని ఇదంతా సాధిస్తున్నానని ఒక అహంకారం వస్తుంది. అక్కడి నుంచి పతనం అయిపోయేవాడు. నేను ఎరుగుతుండండి, మీకు ఆశ్చర్యం చెప్పటాను, మా చిన్నప్పుడు ఒక 10 ఏళ్ల పాటు ఒక ఆయన ఉపన్యాసం చెప్పేవారు. ఆయన ఉపన్యాసం చెబుతుంటే గణపురంలో గంజికా పరమేశ్వరి సత్రంలో రోడ్లు 6 రోజుల్లో, ఇప్పుడు కాదు, నేను చెప్పింది ఎప్పుడు, నా చిన్నప్పుడు ఇంచుమించుగా నాకు 10 ఏళ్ల వయస్సు ఆ రోజుల్లో అన్నమాట. 10,000 జనం వచ్చి పడిపోయేవారు. చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎడ్లబళ్ళు కట్టుకొచ్చేసేవారు. అదేమిటో తెలియదండి, ఒక 10-15 ఏళ్ళు ఆయన ప్రభల వెలిగింది. ఆ తర్వాత పాప ఆయన చచ్చిపోయే ముందు ఆయన ఉపన్యాసం ఏర్పాటు చేస్తే ఆయన ఏర్పాటు చేసేవారు పాపం కొవ్వూరు కాలేజీలో దొరఫల ప్రభాకర్ సార్ గారు చాలా ఉత్తముడు, అంతటి మహానుభావులేడు ఆయన ఏర్పాటు చేశారు. ఆయన ఇంకొక వైఖ అయినా నాగోటివాడు తప్ప ఎవడలేడు. ఎలా వచ్చిందో అలాగే పోయింది. ఎందుకనంటే ఏమొస్తుందో తెలియదు మరి. కారణం, మహానుభావులు ఇటువంటి విషయాల్లోనే జాగ్రత్తగా ఉండాలి. పలుకుబడి పెరుగుతున్నా, కీర్తి పెరుగుతున్నా, జనం పెరుగుతున్నా, ధనం పెరుగుతున్నా, అప్పుడు మాత్రం వినయంతో ఇదంతా పరమాత్మతత్వం అనుకున్నాడా ఈ జీవితంలో వాడు మోక్షం పొందుతాడు. ఇదంతా నా ఘనకార్యం, నా తపశ్శక్తి అనుకున్నాడా, కాదనుకోకుండానే భ్రష్టత్వం పొందుతారు. హనుమంతుడి గొప్పతనం ఇక్కడ అదే చెప్పారు. అక్కడ రామస్మరణ చేసుకుంటూ ఈ తోకకి చేస్తున్న అభిషేకం నాకు కాదు, మా రామచంద్రుడికి, ఆయన అనుగ్రహం ఇది అనుకుంటూ ప్రతీక్షతే బ్రహ్మపదం భవిష్యతి. ఎప్పుడు బ్రహ్మపదం ఇస్తాడో ఆయన అప్పటిదాకా ఈ కీర్తితోటి బతకలేకపోతున్నాను. అంటే ఈ జనాలందరూ చేసే పూజలకి సిగ్గేస్తోంది, నేనేవాణ్ణి, ఒక వానరుణ్ణి, కేవలం రామనామస్మరణ నిరంతరం చెయ్యడం వల్ల కదా ఈ స్థితి వచ్చింది, నాకు మాత్రం అహంకారం రాకుండా ఉండుగాక, బ్రహ్మపదవికి వెళ్ళాక కూడా రాముణ్ణి స్తుతించదనుగాక అనుకుంటూ ఆయన బ్రహ్మపదవి కోసం నిరీక్షిస్తున్నాడు. క్రమంగా యుగాలు గడిచిపోయాయి. ఇదంతా 24వ త్రేతాయుగం, ఆనాడు జరిగిన కథ. కొంతకాలం గడిచింది, ప్రళయాలు వెళ్ళిపోయాయి, 28వ ద్వాపర యుగం వచ్చింది. ఈ 28వ ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా కృష్ణుడిగా అవతరించాడు. ఆ కాలంలో శ్రీకృష్ణ అవతారానికి ముందు ఈ భూమండలం అల్లకల్లోలమైపోయింది. ఎక్కడ చూసినా కంసుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు, విదూరధుడు వంటి పాపాత్ములు పుట్టారు. ఈ పాపాత్ములు భూలోకాన్ని ఆక్రమించుకున్నారు. వీళ్ళు రాజుల రూపంలో ఉన్నారు కానీ రాక్షసులు. అసలు ఇంతెందుకు, ఎక్కువగా కలియుగంలో సగానికి సగం మంది నాయకులు పూర్వజన్మలో రాక్షసులని చెప్పారు భవిష్య పురాణంలో. నేను చెప్పలే, మళ్ళీ నన్ను అడక్కండి, వేదవ్యాసుల వారు చెప్పారు రాక్షసులు భూలోకంలో నాయకులు కాబట్టి ప్రజల్ని పీడించుకుంటారని. ఆ రోజుల్లో వీరావేశంతో విజృంభించి రాక్షసులంతా భూమిని ఆక్రమించుకుంటే భూదేవి ఈ పాపాత్ముల భారం తట్టుకోలేక గౌర్భూత్వ అశ్రుముఖి ఖిన్నాక్రందంతి కరుణం విభో. ఒక ఆవు రూపం ధరించి కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తూ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవా రక్షించండి, బ్రహ్మన్నాడు నేను నిన్నేం చేయగలను, మనల్ని అందరినీ రక్షించే విష్ణువు దగ్గరికే తీసుకెళ్తాను, ఆయన దగ్గరే మొరపెడదామని ఈ బ్రహ్మదేవుడు గోరూపంలో ఉన్న భూదేవిని వెంట పెట్టుకుని శివుడితోటి దేవతలతోటి అందరితో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. తీరా వైకుంఠానికి వెడితే అక్కడ విష్ణుమూర్తి దర్శనం ఇవ్వలేదు, వీళ్ళని చూడగానే ఆయన అదృశ్యమైపోయాట. అంతటా ఉంటాడు అని అర్థం. విష్ణు శబ్దానికి అర్థం ఏమిటి? వ్యాపకశీలత్వాత్ విష్ణు అంతటా వ్యాపించి ఉంటాడు. అంతటా ఉండే నన్ను కేవలం వైకుంఠంలో మాత్రమే ఉంటానని భ్రమపడి వీళ్ళు వచ్చారు. మానవులైతే భ్రమపడ్డంలో తప్పు లేదు, కానీ బ్రహ్మజ్ఞాని అయినా వైకుంఠానికి వెతుక్కుంటూ వచ్చాడు అక్కడ ధ్యానం చేయకుండా. అందువల్ల ఈయనకి కనపడకూడదు అని అదృశ్యమైపోయాడు. అది కనిపెట్టిన బ్రహ్మగారు వెంటనే సమాధిలోకి వెళ్ళిపోయాట. అద్భుతమైన పురుష సూక్తం చదివాడు, శ్రీమన్నారాయణుడిని ధ్యానించాడు. అప్పుడు ఆయనకి శ్రీ మహావిష్ణు ఒక వాక్కు వినిపించాడు. ఆ వాక్కునే దేవతలందరికీ ఆయన చెప్పి, గిరం సమాధౌ గగనే సమీరితాం నిశమ్య వేధాః త్రిదశానువాచ గాం పౌరుషీం మే శృణుతామరాః పునర్విధీయతామాసు తథైవమాచిరం. దేవతలారా, భూదేవి, నేను ఇప్పుడే సమాధి స్థితిలో శ్రీ మహావిష్ణువుని దర్శించాను. ఆయన నాకు కొన్ని మాటలు చెప్పాడు, ఆ మాటలు చెబుతున్నాను. తొందరలో భూలోకంలో ధర్మ సంస్థాపన కోసం వసుదేవుడికి దేవకీదేవికి వాసుదేవుడు అనే పేరుతో ఆ భగవంతుడు పుట్టబోతున్నాడు. ఆదిశేషుడు బలరాముడిగా పుట్టబోతున్నాడు. ఇంకా మీరంతా దేవతలంతా ఆయనకి సేవ చేయడం కోసం యాదవులుగా పుట్టండి. ఇంకా దేవతా స్త్రీలు ముని స్త్రీలు వీళ్ళంతా గోపికలుగా జన్మించండి. ఆపై భగవంతుడు భూలోకంలో అవతరించి ధర్మ సంస్థాపన కోసం కంసాది రాక్షసులందరినీ సర్వనాశనం చేసి ఎవరికైనా అహంకారం ఉంటే ఆ అహంకారం సర్వం ఖర్వం చేసి ఆ తర్వాత అవతార సమాప్తి చేస్తాడు. 128 కృష్ణ అవతారంలో భూమి మీద ఉంటాడు అని చెప్పాడు ఆయన. అన్నట్టే శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు, కంసాదుల్ని చాలామందిని చంపాడు, ద్వారకా నగరాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయించాడు. ద్వారక పూర్వకాలంలో ఎప్పుడూ ఉంది, గుర్తుపెట్టుకోండి, కుశస్థలి అనేవారు దానిని. ఐదవ మను రైవత మను కాలంలో సముద్రంలో కుశస్థలీపురం అని నిర్మాణం చేశాడు. ఆ తర్వాత సముద్రుణ్ణి మళ్ళీ స్థలమడిగి ఇంకొంచెం పెంచుకుని శ్రీకృష్ణుడు విశ్వకర్మ ద్వారా ద్వారకా నగరాన్ని పునర్నిర్మాణం చేశాడు. అత్యద్భుతం ఆ ద్వారకా నగరం అంటే. శ్రీకృష్ణుడు అవతారం సమాప్తం చేయడానికి కొంచెం ముందు నుంచి కల్లోలమే మొత్తం అంతా ఆక్రమించేసినట్టుగా మహాభారతంలో ఇదివరకు చెప్పాను, భాగవతంలో చెప్పాను. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ 40 రోజులు భాగవతం చెప్పినప్పుడు అప్పుడు పూర్తి ఉందిరు, కానీ అప్పటిదాకా మాత్రం కొంచెం క్లుప్తంగా చెప్పుకోవాలి, ఎందుకంటే అసలు కథ హనుమత్ కథ కనుక. ఇప్పుడు ఆ ద్వారకా నగరానికి ఆయన అడుగు పెట్టాడు. మొదట్లో అంతా కృష్ణ భక్తితో ఉన్నారు, శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో మేమంతా పైకి వచ్చామని. క్రమక్రమంగా అందరిలో ఒకరి తర్వాత ఒకరికి అహంకారం పెరగడం మొదలెట్టింది. అందులో మొట్టమొదటి అహంకారం సత్యభామతో మొదలైంది. ఇంతమంది అహంకారం గర్వం అంతా తొలగించాలంటే మళ్ళీ హనుమంతుడు రావాలి. అందుకనమాట సత్యభామ ఒకరోజుని శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఏమండో నేనే ఆదిలక్ష్మిని, మీరు అస్తమానము రుక్మిణీదేవి దగ్గరికి వెడతారు, రుక్మిణీదేవి ఏమీ లక్ష్మి కాదు, ఆవిడ దగ్గరే ఉంది, పుట్టింటి దగ్గర నుంచి ఏమీ సొమ్ము లేకుండా వచ్చింది, నేను అలా కాదు, శమంతకమణితో వచ్చాను, బోవోలడంత కట్నం నాకు, ఈ కట్నంతో ఏ పట్నమైనా కొనేస్తానండ మొదలెట్టింది. దీనికి తోడు నరకాసురవధకి ఒక్క సత్యభామని మాత్రమే వెంట పెట్టుకెళ్ళాడు ఆయన గరుత్మంతుడి మీద ఎక్కించుకుని. చాలామందికి తెలియక సత్యభామే చంపింది అనుకుంటున్నారే, అది ఒట్టి అబద్ధం. అలా అనేవాడికి పొత్తిగా పురాణ జ్ఞానం లేదు. సత్యభామ ఏం చంపల, సత్యభామ యుద్ధం చేసింది. శ్రీకృష్ణుడు తన చక్రంతో నరకాసురుడి శిరస్సు ఖండించాడు, చూడండి భాగవతంలో ఉంటుంది అది. కానీ సత్యభామ చాలా ఘోర యుద్ధం చేసింది. ఏం యుద్ధం చేసింది? అయ్యే బాబోయ్, నారీమణి నారి వరయించి రిపుసేనారింఖణ హేతుమైన నాదమునిగుడన్ నారీమణి బలసంపన్నారీభాధికము మూర్ఛనంద నరేంద్ర అంటాడు పోతనగారు దశమస్కంధంలో. ఆవిడొక్కసారి ధనుష్ఠంకారం చేయడంతో అల్లెతాటి శబ్దానికి ఏనుగులు సేన కకావికలై పారిపోయాయి. దిష్టిబొమ్మల ఒక్క నరకాసురుడు మిగిలేట ఆవిడ యుద్ధంలో, అందరినీ చీల్చి చెండాడేసింది. ఎప్పుడు మాట వరసకు కూడా ధనుస్సు ఎక్కువ పెట్టని ఆవిడ, ఎలా ధనుష్టంకారం చేసిందో, ఎప్పుడు బాణాలు శత్రువుల మీద వేసి ఎరగని ఆమె, అన్ని బాణాలు ఎలా వేసిందో, అస్త్రాలు ఎరగని ఆమె, అన్ని అస్త్రాలు ఎలా విడిచిపెట్టిందో, అసలు ఇంతెందుకు అప్పుడప్పుడు దండలు గుచ్చేటప్పుడు సూది వేలు గుచ్చుకుంటే ఆ వేలులోంచి రక్తం వస్తే కంగారు పడేదిట, సాధారణంగా ఆడవాళ్ళు సూదులతోటి పూర్వం సూదులను ఉండేవారండి, ఇంట్లో కూర్చొని దండలు గుచ్చేవారు. ఈ దండ గుచ్చుతున్నప్పుడు పొరపాటున సూది వచ్చి వేలు గుచ్చుకుంటే కాస్త రక్తం వస్తే అబ్బో రక్తం అని కంగారు పడేది పూర్వం. ఇప్పుడు అటువంటి ఆవిడ శత్రువుల తలకాయలు నరికేసింది, చేతులు నరికేసింది, పేకలు ఎగిరిపోయాయి, రక్తం బడబడ కారిపోతుంటే కూడా చూసి ఎలా తట్టుకుందో అంటాడు పోతన గారు. అంత యుద్ధం చేసింది కేవలం శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల. ఆ తర్వాత శ్రీకృష్ణుడు చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రంతో వాడి తల ఢామని కింద పడి తెగిపోయింది, నీళ్లలో పడిపోయింది. నరకాసురుడి నగరం ప్రాగ్జ్యోతిషపురం అంటే ఇప్పుడు అస్సాం ముందే గౌహతి. ఆ గౌహతి అంతా వాడిదనమాట. గౌహతి అసలు పేరు గోహతి. మీరందరూ కూడా బయట క్యాసెట్ ఉంది, డివిడి చూడండి, అందులో నరకాసురుడు పరిపాలించి నరకాసురుడు స్వయంగా నిర్మాణం చేసిన నవగ్రహాలయాన్ని కూడా అందులో చూపించాం. అక్కడ ప్రాగ్జ్యోతిషపురం అనే పేరుతోటి ఉన్నది. ఒక బ్రహ్మపుత్ర నదిలో దీవిలో ఉంటుంది. 9 గ్రహాలని వాడు ప్రతిష్ఠించాడు నరకాసురుడు. రోజు నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి పూజ చేసి అప్పుడు ఎప్పుడైనా శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళేవాడు. కానీ శ్రీకృష్ణుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు పోయే కాలం వచ్చి ఆ నవగ్రహాలు నన్ను ఏం చేస్తాయి అని ఆ పూట మాత్రం ప్రదక్షిణ చేయకుండా వెళ్ళాడు, వెళ్ళిపోయాడు. అందువల్లే చాలా జాగ్రత్తగా ఉండాలి నియమాల విషయంలో. అక్కడ భూదేవితో అంటుందిటే వాడి తల వెళ్ళి వాడి తల తెగిపోయింది, నీళ్లలో పడిపోయింది అక్కడ బ్రహ్మపుత్ర నది దగ్గర ఉన్న సరస్సులో. అప్పుడు ఆ చచ్చే ముందు వాళ్ళ అమ్మతో ఏడుస్తూ మొరపెట్టుకున్నాడు భూదేవి కొడుకు కదవాడు. అందుకని భూదేవితో అన్నాడు, అమ్మా నువ్వు భార్యను అంటావు కదా వరాహావతారంలో, అటువంటిది ఆనాడు వరాహ రూపంలో నిన్ను పెళ్లి చేసుకుని నీ ద్వారా నన్ను కన్నాడు. కానీ చల్లంబో తల్లత్రిల్చెనల్చు ఇలా నాక్షేపించు చందంబునంత్రెళ్ళెంచప్పుడుగా భూమి సుతుడు దీప్తాకవక్షోణిపై. తల్లి ఇల్లాలని అంటావు, నీకు విష్ణువుకి నేను వరాహ రూపంలో ఉన్నప్పుడు పుట్టానంటావు, మా నాన్నే కదా, నువ్వు తల్లివి కదా, అయినా అవతారం మారగానే కృష్ణ అవతారంలో కన్న కొడుకు తల నరికాడు చూడు అని తల్లిని ఆక్షేపిస్తున్నట్టుగా తల వెళ్ళి భూదేవి ఒళ్ళో పడిపోయింది. అప్పుడు భూదేవి జాలిపడింది, నాయనా కుమార చేసిన పాపాలకు శిక్ష అనుభవించావు కానీ భగవంతుడి అడిగి వైకుంఠానికి పంపుతానన్నది. ఆ తర్వాత నరకాసురుడి కొడుకు భగదత్తుడిని పట్టాభిషిక్తుడిని చేసింది. ఆ రోజున దేవతలంతా వచ్చి నరకాసుర వధకి సత్యభామ మహాసహాయం చేసింది కాబట్టి సత్యభామ అంత గొప్పది లేదు అని పొగిడారు. దాంతో సత్యభామ ఏమనుకుంది, నిజమే గొప్పలనుకుంది, నా అంత గొప్పవాళ్ళు లేరని. దానితోటి పారిజాత వృక్షాన్ని కూడా తెచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడ దొడ్లో నాటాడు. దానివల్ల కూడా ఆవిడకి అహంకారం పెరిగింది. తిన్నగా ఉండడుగా నారదుడు, బాగా అహంకారం పెంచేది ఆయనే, తుంచేది ఆయనే. ఓ రోజున నారద మహర్షి స్వర్గలోకం నుంచి భూలోకానికి ఓ పారిజాత పుష్పం తెచ్చాడు. ఆ పుష్పం తెచ్చి కృష్ణుడికి ఇచ్చాడు. నీకు ఏ భార్య మీద ఇష్టమో ఆ భార్యకి ఇమ్మన్నాడు. ఆ సమయంలో పక్కన రుక్మిణి ఉంది, అందుకని రుక్మిణికి ఆయన ఇచ్చాడు. CBCID అని పక్కన ఉంటారులేండి, ఈ సత్యభామ యొక్క చెలికెత్తులు పక్క నుంచి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సత్యభామ దగ్గర ఇచ్చెప్పారు. దాంతో సత్యభామాదేవి అలిగింది, కోపగృహంలోకి వెళ్ళింది. శ్రీకృష్ణుడు అప్పటికే అనుమానం, ఇదంతా సత్యభామ దగ్గరికి ఎవరో మోసే ఉంటారనుకుంటూ పాపం పరిగెత్తుకొచ్చాడు ఆయన. రాగానే కోపగృహం అని పూర్వకాలంలో ఒకటి ఉండేదనమాట. ఆడవాళ్ళకి కోపం వస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంటే భార్య కోపం వచ్చినట్టు అనమాట. ఇప్పుడు అపార్ట్మెంట్లు వచ్చాక కోపగృహం, ఆ మాయదారి వంట గృహమే లేవు. అందువల్ల ఆ రోజులు అంతంత విశాలమైన భవనాలు. అందులోకి వెళ్ళి ఆవిడ ముసుగు పెట్టుకుంటే కృష్ణుడు వెళ్ళి ఎంతో బతిమాలాడు. ఎడంకలతో తన్నిందండి ఆవిడ. తన్నడం వల్ల, తాకడం వల్ల మహానుభావుడు ముక్కు తిమ్మన గారు పారిజాత అపహరణలో తాచింది అన్నాడు. తాచుట అంటే ఏమిటనమాట, తన్నడల్లాగా గట్టిగా కాదు, మరీ బొత్తిగా తాకి తాకకుండా ఉండడం కాదు, మధ్య రకంగా కొంచెం ఎక్కువ తక్కువ కాకుండా అలా తొయ్యడం అనమాట కాలుతో. అలా తోసిందట. తోస్తే కృష్ణుడికి ఏం కోపం రాలా. బ్రహ్మాది దేవతలు పూజించే ఈ శిరస్సు మీద కిరీటాన్ని కిందకి పడగొట్టావు, కాలితో తాచావు, అయినా నేనేం బాధపడటం లేదన్నాడు ఆయన. నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకవుని తాచినయది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పుల్లకాగ్ర కంటక వితానము దాకి ననొచ్చునంచునేననియద అల్కమానవు గదా ఇకనైన అరాళ్ళకు తల. నేను అంటే అంతటి బ్రహ్మాది దేవతల చేత నమస్కారం అందుకున్న నేను అయినా భవదీయ దాసుని, నీకు మాత్రం దాసుని. ఎక్కడైనా ఇంటికి వచ్చాక భార్యామణి దగ్గర దాసులు అవ్వక తప్పదని కృష్ణుడు అన్నాడు, నేను అనలేదు ఈ మాట. నీవు ఎంతో ప్రేమతో ఎడమకాలితో తాచావు, అది నాకు మన్ననయ్యా, నాకెంతో గౌరవం అన్నాడు. ఎన్నో ఉపన్యాసాలకు వెళ్ళాను, నన్ను ఎన్నో చోట్ల దండలు వేసి పూజించారు, ఈ దండలు వేసిన సత్కారాలు సత్కారాలు కావు, కానీ వాళ్ళ చేత్కారంతో నా నెత్తిని తన్నావు, ఇది నిజమైన సత్కారం. ఎంత గొప్ప మాట అన్నాడు. దీన్ని బట్టి కృష్ణుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు భార్యామణి తన్నితే అది జాగ్రత్తగా గౌరవించాలి, చీపో అనకూడదు అని శాస్త్రం. నేను అనలే చెప్పాగా, కృష్ణుడు చెప్పిన మాటని మనం వేదవాక్కుగా పరిపాలించాలి, భార్యలు ఏం చేసినా సరే భరించి గౌరవించాలి అని చెప్పాడు ఆయన. ఇది నాకు మన్ననా, ఎంతో కోమలంగా ఉండే నీ కాలువు నాకు తగిలింది, నాకేం దెబ్బ తగలలా, కానీ నీ కాలు మృదువు కదా, నీ కాలు చాలా మెత్తగా కోమలంగా ఉంటుంది, దానికి ఏమన్నా దెబ్బ తగిలిందేమో నొప్పెట్టిందేమో అని నా బాధ అల్కమాను అన్నాడు. అప్పుడు ఆవిడ ఏడ్చింది, ఆవిడ కోసం ఏకంగా పారిజాత వృక్షం తెచ్చాడు, స్వర్గంలో ఇంద్రుని జయించి పారిజాత వృక్షమే తెచ్చి కల్పవృక్షాన్ని దొడ్లో నాటాడు. దాంతో ఆవిడకి ఏమనిపించింది, నేను ఏడ్చాను తన్నాను, కృష్ణుడు అంతటి వాడు పడ్డాడు, నేనే ఆదిలక్ష్మిని, లేకపోతే చెట్టే పట్టుకొచ్చి నా పెరట్లో నాడుతాడు అనుకుంది. కానీ అసలు రహస్యం ఆవిడకి తెలియదు, కానీ ఈ చెట్టు పట్టుకొచ్చి రుక్మిణీదేవికి సత్యభామకి ఉన్న ఇంటికి మధ్యలో ప్రహరీ గోడ ఉంది, అక్కడ నాటేట పువ్వులు అట్టుబడేవిట్టే చెట్టు ఇక్కడ ఉండేది ఆవిడ. అది చాలా గొప్ప విషయం, అది గర్గ సంహితలో శ్రీకృష్ణుడు చేసే పనులను ఎలా ఉంటాయన్నమాట. ఈ చెట్టేమో పాపం మొదలు ఆవిడది, మొదట్లో ఏవో నాలుగైదు పువ్వులు పడక్కాదు, కానీ ఆ చెట్టు వంగి అటువే పొండడం వల్ల రోజు ఈవిడ నీళ్లు పోసి పెంచడం ఈవిడ పని, పువ్వులన్నీ ఆవిడికి దొడ్లో పడేవి, ఆవిడకే వెళ్ళేది. అంచేత భగవంతుని లీలలు విచిత్రంగా ఉంటాయి. అయినా ఈవిడ చెప్పే కదా, మహా అహంకారంలోకి వెళ్ళింది, నేను గొప్పదాన్ని అని. ఆ సమయంలోనే బలరాముడు దిగ్విజయం చేసి తీర్థయాత్రలకు వెళ్ళి సూతుడంతటి వాడిని పడగొట్టాడు. ఏకంగా బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళాడు, ఓ చోట సూత మహర్షి పురాణం చెబుతూ ఉంటే నైమిషారణ్యంలో అందరూ అక్కడికి వెళ్ళి కూర్చుని ఉన్నారు. ఆఖరిన బలరాముడు వెళ్ళాడు తీర్థయాత్రలకు వెడుతూ, బలరాముడు రాగానే అందరూ లేచి నిలబడ్డారు, కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడి నమస్కరించారు. ఎప్పుడు పురాణం చెప్పేవాడు గుర్తుపెట్టుకోండి, ఈ స్థానంలో కూర్చున్నవాడు దేవుడు వచ్చినా లేవకూడదని ఒక నియమం ఉన్నది, పురాణమై స్వస్తి అనేదాకా ఇక్కడ కూర్చున్నవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చినా లేవకూడదని విష్ణుమూర్తి నియమం అది. మీకు పుండరీకుడి కథలో ఏముంది, తండ్రికి సేవ చేస్తున్నాడు పుండరీకుడు, ఇంతలో కృష్ణుడు వచ్చాడు బయట నిలబడి, పొండరేక నువ్వు నా కోసం స్తోత్రం చేస్తున్నావు, నేను వచ్చాను బయటకు వచ్చి నాకు నమస్కారం చేయంటే నేను మా నాన్నగారి కాళ్ళు నొక్కుతున్నానండి, మా నాన్నగారి కాళ్ళు నొక్కడం అయిపోయాక ఆయన లేచాక అప్పుడు మీ దగ్గరికి వస్తానన్నాడు. మరి అప్పటిదాకా నేనేం చేయనంటే ఆ పక్కన కూర్చోవా ఎవరి కోసం అన్నాడండి, ఆయన కూర్చున్నాడు. అంటే తల్లిదండ్రుల సేవ చేస్తున్నప్పుడు భగవంతుడు వచ్చినా సేవను విడిచి వెళ్ళకూడదు, గురువుల సేవ చేస్తున్నప్పుడు మధ్యలో విడిచి వెళ్ళకూడదు, పురాణం చెబుతున్నవాడు ఎవరు వచ్చినా సరే మధ్యలో మాత్రం లేవకూడదు స్వస్తి చెప్పేదాకా. అలా లేచి ఎవరికైనా గౌరవం చెప్పాడా స్వాగతం చెప్పాడా వాడు భ్రష్టుడవుతాడు వీడు భ్రష్టుడవుతాడు, ధర్మభ్రష్టత్వం కలుగుతుంది. అందుకని సూతుడు లేవలేదు. దాంతో బలరాముడి కోపం వచ్చి రోకలు పెట్టి ఒక్క దెబ్బ కొట్టి చంపేశాడు సూతుడిని. ఆ తర్వాత పాప ప్రాయశ్చిత్తం కోసం సూతుడి కొడుకుకి ఆయువిచ్చి ఈయన బ్రహ్మలోకానికి పంపి తీర్థయాత్రలు చేసి నానాయాత్ర పడ్డాడండి. అదంతా మనకు అక్కర్లా. అప్పుడు అంతా అన్నారట, చచ్చిపోయిన వాడిని వైకుంఠానికి పంపి వాడి ఆయువు కొడుక్కిచ్చి నువ్వు అందరినీ అనుగ్రహించావు, చచ్చిన వాడిని బ్రతికించే విష్ణువు యొక్క అవతారం ఆదిశేషుడు వినువు అని పొగిడారు. నేనే విష్ణువునని ఈయన అనుకోవడం మొదలెట్టాడు నా బలం గొప్పదని. ఈలోపు వైకుంఠంలో గరుత్మంతుడు, అసలు నేను లేకపోతే ఈ లోకం ఎక్కడున్నది, శ్రీ మహావిష్ణువు అనేవాడు నా వీపు మీద ఎక్కబట్టి కదా ఎక్కడికైనా పెడుతున్నాడు, నేను లేకపోతే అసలు ఈరిండియా నేనే, ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి మోసుకుపోతున్నాను, ఎన్నో కార్యక్రమాలు నేనే చేసి పెట్టాను, రామావతారంలో రామలక్ష్మణులు ఇద్దరూ నాగాస్త్రంతో బంధింపబడి ఉంటే నేను వెళ్ళి ఆ పాముల్ని పొడిచి విడిపించకపోతే మా ప్రభువులిద్దరూ అలాగే ఉండేవారు కదా, నా అంత బలవంతుడు లేడు, నా బలం నా వేగం నా శక్తి నాది అని ఆయన గర్వంతో ఉన్నాడు. ఇంకా సుదర్శన చక్రం, ఎందుకండి విష్ణుమూర్తి గారు ఎప్పుడు అక్కడ కూర్చుని ఉంటారు, ఆయన ఏం చేస్తారు, ఆయన చేతిలో ఉండేది నేను, చక్రమా వెళ్ళు అంటే చక్ర రూపంలో ఉన్న నేను వెళ్ళి నీ చక్రముల్ని నరికి అవతల పారేస్తున్నాను, అసలు శక్తి నాది, ఆయన ఉత్సవమూర్తి, శత్రువుని చంపేది నేను, కీర్తి ఆయనకి, అసలు పనిచేసేది నేను అని సుదర్శనుడు కూడా అహంకరించాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా సత్యభామ, బలరాముడు, గరుత్మంతుడు, సుదర్శనుడు, నలుగురు వీరావేశంతో అహంకరిస్తూ ఉంటే ఒకరోజున నారదుడు వచ్చాట అక్కడికి. మహాత్మా శ్రీకృష్ణ ఏమిటి పరాకాష్ట, వైకుంఠానికి వెళ్ళాను, స్వామివారు ఉట్టి ఉత్సవమూర్తి, నేనే ఆయన ఎక్కడికైనా మోసుకుపోతున్నాను అంటాడు గరుత్మంతుడు. అబ్బే స్వామివారు యుద్ధం చేసేదేముంది, నేను వెళ్ళి శత్రువులు చంపుతూ ఉంటే ఆయన చంపాడని అందరూ ఒప్పుకుడుతున్నారు అంటాడు సుదర్శనుడు. ఇక మీ అన్నగారు బలరాముడి సంగతి చెప్పేదేముంది, భూమండలం అంతా నేనే పైకెత్తేస్తానంటాడు. సత్యభామాదేవి దగ్గరికి వెడితే ఆయ నేనే ఆదిలక్ష్మి అంటుంది. ఈ అహంకారం ఎంతకాలం భరించాలి స్వామి అన్నట్ట. నువ్వేం కంగారు పడకు, వీరి గర్వభంగానికి ఒక ఏర్పాటు చేశాను. ఎందుకు, గంధమాధర పర్వతంలో ఉన్నాడుగా మా స్వామి ఆంజనేయుడు, ఆయనకి నేను రామావతారంలో 24వ రామావతారంలో ఉండగా కృష్ణావతారం 28వ అవతారం అవుతుంది, ఆ సమయంలో రాముడిగా దర్శనమిస్తానని వరం ఇచ్చాను. మనం చెప్పుకున్నాం కదా నిన్న, 28వ ద్వాపర యుగంలో నేను మళ్ళీ నీకు రాముడిగా ఒకసారి దర్శనమిస్తాను, నువ్వు నన్ను చూడడానికి వస్తావన్నాడు. అది నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడం, వీళ్ళ అహంకారాలు గర్వాలు మొత్తం కూడా నాశనం చేయటం, అన్నీ ఒకేసారి చేద్దాం. నువ్వు ముందు ఒక చిన్న పని చెయ్యి. పాతాళ లోకంలో సుకేశిని అని పేరు కలిగిన ఒక నాగకన్య ఉంది. ఈ నాగకన్య తొందరలో పెళ్లి చేసుకోబోతోంది. ఆమెను గరుత్మంతుడి కంటబడేలా చెయ్యి, ఆ తర్వాత సంగతి చూసుకుందాం అన్నట్ట. వెంటనే నారదుడు ఏం చేశాడు, సుకేశిని దగ్గరికి వెళ్ళి, సుకేశిని నీకు తొందరలో పెళ్లి కుదిరిందిటి కదా, నాగలోకం నుంచి భూలోకానికి వెళ్ళు, భూలోకంలో శ్రీలంకలో శాంకరీదేవి ఉన్నది, ఆవిడ్ని పూజించామంటే నీకు బాగా కళ్యాణం అవుతుంది అన్నాడు. పాప ఈవిడ సముద్రంలోంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో గరుత్మంతుడు ఆకాశ మార్గంలో వెళ్ళడం మొదలెట్టాడు. గరుత్మంతుడికి ఈ సుకేశిని కనబడింది. ఒక్కసారి ఆయనకి పావులు కనబడితే చాలా కోపం కదా, పావులు అంటే ఆయనకి నూడిల్స్, ఇంకేం లేవు, సేమ్యా ఉప్మాది అన్నట్టే. అమాంతంగా ఈ సుకేశిని మీదకు దూకాడు, హడిలిపోయి పరిగెత్తుకుంటూ సముద్రంలో దక్కుంది. గరుత్మంతుడు దీన్ని తరువేలోపు నారదుడు అక్కడికి వచ్చి, ఏమిటి గరుడా సముద్రం అంతా వెతుకుతున్నావంటే, దొరికినట్టే దొరికి ఒక నాగిని తప్పించుకుంది, అది ఎక్కడుందో దాన్ని పట్టుకు తినేదాకా ఒప్పుకొని అన్నట్ట. అనగానే నారదుడు తిన్నగా ఉండక, నీ వంటి వాడు తలుచుకుంటే పెద్ద గొప్పే ఉన్నది, అవును ఆ నాగిని ఎక్కడుందో వెతికి నేను నీకు చెబుతాను, ప్రస్తుతానికి నువ్వు వైకుంఠానికి పో, ఆ నాగిని మీద నీకు పగ అంతే కదా. అవును నారద, నాకు మహోపకారం చేసిన వాడు అవుతావు, ఆ సుకేశిని ఎక్కడుందో చెప్పావా, నీకు మంచి ఘన సన్మానం చేస్తాను, దాన్ని మాత్రం విడిచిపెట్టేది లేదన్నాడు ఆయన. వెంటనే నారదుడు ఏమి ఎరగరట్టుగా మళ్ళీ గరుత్మంతుడిని వైకుంఠానికి పంపేసి, ఈ సముద్రంలో ఎటు పారిపోయి దాక్కుందామా అని వెతుక్కుంటున్న సుకేశిని దగ్గరికి వెళ్ళి, ఏమమ్మాయి నాగిని ఎందుకో బెంగపెట్టుకుని అటు ఇటు పరిగెడుతున్నావు అని అడిగితే, ఏం చెప్పనండి గరుత్మంతుడు చూశాడు ఆయన మింగేస్తాడు, మీరు ధర్మమానని కళ్యాణం అవుతున్నారుకుంటే క్షవర కళ్యాణం అయ్యేటట్టుంది అనగా, వెర్రిదాన కంగారు పడకు, నీ కళ్యాణంలో నిన్ను తినాలని అతను అనుకున్నాడు, నేను నిన్ను రక్షించడానికే పైకి రమ్మన్నాను, ఈ గండం గడిచి పిండం బయటపడ్డానికి నిన్ను రక్షించడానికి ఒక గొప్ప వ్యక్తి ఒక్కడే ఉన్నాడు ఈ చరాచర జగత్తులో. ఎవరు స్వామి అంది, గంధమాధర పర్వతం మీద నిరంతరం గుహలో కూర్చుని రామనామస్మరణ చేస్తున్న రామనామస్మరణ పరాయణైక చిత్తుడు ఒక్క హనుమంతుడు, ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకో, ఇక ఈ చరాచర జగత్తులో నిన్ను ఎవరు ఏం చేయలేరు, నిన్ను రక్షించగలిగేవాడు గరుత్మంతుడు, నిన్ను మింగకుండా కాపాడగలిగేవాడు ఒక్క హనుమంతుడు మాత్రమే అనగానే, అమ్మా నా నెత్తిన పాలు పోసారండి బాబు అని పరుగు పరుగుని వెళ్ళింది. ఆ సమయంలో గంధమాధర పర్వతంలో సూర్యోదయం అయ్యింది. అన్నీ సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని ఇక ఒక బండరాయి మీద కూర్చుని రామనామస్మరణ మొదలుపెట్టాడు. అత్యంత భక్తుడు ఆయన, రామనామం అంటే ఇక నిరంతరం అదే జపం, అదే తపం, అదే ఆహారం ఆయనకి, ఇంక వేరే ఆహారం లేదన్నమాట. రామ రామ అని పిలుస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో మొట్టమొదటిసారిగా చాలా కాలం తర్వాత యశోదాదేవి దేవకీదేవి దగ్గరకు వచ్చింది. దేవకి యశోద ఇద్దరు కృష్ణుడిని కూర్చోబెట్టి వెన్నపూస పెట్టడం మొదలుపెట్టారట. చిన్నప్పుడు ఎప్పుడో బృందావనంలో ఉండగా మధురలో ఉండగా ఇంత వెన్న పెట్టాను, ఇప్పుడు ద్వారకు వచ్చాక కృష్ణుడు నా ముఖమే చుట్టడం లేదు, మళ్ళీ చాలా కాలం తర్వాత ఇంత వెన్న తినిపిస్తానని పాప యశోదాదేవి దగ్గరకు వచ్చి వెన్న పెట్టబోతుంటే, రామ అని ఇక్కడ నుంచి ఒక అరుపు వినపడింది గంధమాధనం నుంచి. వెంటనే శ్రీకృష్ణుడు ఒకసారి అటు తల తిప్పాడు, ఈలోపు ఇప్పుడు కృష్ణ అంది, మళ్ళీ ఇటు తిప్పాడు, అటు రామ ఇటు కృష్ణ, ఎడాపెడా తిప్పడం మొదలెట్టాడు ఇలా మెడ ఏకధాటిగా. దాంతో యశోద కంగారు వచ్చి, ఏమిటయ్యా కృష్ణ మెడల్లా తిప్పేస్తున్నావు, సహజంగా మెడ వెనుకలు వాళ్ళు అస్మాట్ ఇలా తలకాయలు తిప్పుకుంటూ ఉంటారట బస్సుల్లోనూ అక్కడ కూర్చుని, నీకు ఆయోగం ఏమిటి, ఇలా తిప్పుతున్నావు ఏమిటి, ఏమిటి పరాకు, నా వెన్నలో లోపమా, నా భక్తిలో లోపమా అని అడిగితే, తల్లి అంత మాట అన్నావు, నీ భక్తిలో లోపమా, ఇవాళ ఈ శ్రీకృష్ణుడు ఎంత గొప్పవాడి, దేవతలందరి చేత పరమాత్ముడిగా కీర్తి పొందుతున్నాడంటే కేవలం నువ్వు చిన్నప్పుడు పెట్టిన వెన్న ముద్దలే కారణం అన్నాడు. మాతృమూర్తి కటాక్షం వల్లే నేను ఇంత గొప్ప అని అయ్యాను. అమ్మకంటే గొప్ప దేవత లేదు. మరి ఎందుకయ్యా నేను వెన్నపెట్టి దగ్గర పెట్టి కృష్ణ అంటే అటు తిప్పుతున్నావు అంటే, నీకు ఒక రహస్యం చెబుతా వినమ్మా. పూర్వజన్మ వాసనలను ఉంటాయి కొన్ని, అవి పొమ్మన్నా పోవు. ఇనకుల వంశులవు రఘుకులేసుని, ఇనకుల వంశులవు రఘుకులేసుని పుత్రులు రామ లక్ష్మణులు, జనకజ రామ పత్ని పితురాజ్ఞ శిరంబున దాల్చి మువ్వురు వనములకేగా జానకిని వైరముతో కొనిపోయ రావణుండనుచును నీవు పల్క వినినంతనే ఆగ్రహమల్ది లక్ష్మణ ధనువిటు తెమ్మనల్టి కదా దాగునే పూర్వభవానుబంధముల్. అమ్మా యశోద చిన్నప్పటి కథ ఒకటి నీకు గుర్తున్నదా? ఒకప్పుడు నేను 3 ఏళ్ల వయస్సులో నిద్రపోకుండా అల్లరి చేసేవాణ్ణి. అప్పుడు నువ్వు నన్ను ఉయ్యాల్లో పడుకోబెట్టి రోజు రాత్రి పడుకునే ముందు ఒక పురాణ కథ చెప్పేదానివి. నువ్వు పురాణ కథ చెబుతూ ఉంటే అది విని అప్పుడు హాయిగా నేను నిద్రపోయేవాణ్ణి. ఒకరోజున నువ్వు నాకు ఒక కథ చెప్పావు, ఇనకుల వంశంలో సూర్యవంశంలో దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడని 4 కొడుకులు పుట్టారు. అందులో రామలక్ష్మణులు సీతతో కలిసి దండకారణ్యంలో వనవాసానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగా రావణాసురుడు సీతని అపహరించాడు అని నువ్వు నాకు కథ చెప్పావు చిన్నప్పుడు. అప్పుడు నేనేం చేశానో గుర్తున్నదా? ఉయ్యాల తొట్లో పడుకున్న 3 ఏళ్ల బాలుణ్ణి హఠాత్తుగా సీతాదేవిని రావణుడు అపహరించాడని నీవు చెప్పిన మాట వినగానే లక్ష్మణ ధనువిటు తెమ్మనంటి కదా హఠాత్తుగా లేచి కూర్చున్నాడు నిజంగా కృష్ణుడు. దీని గురించి లీలాసు కూడా అత్యద్భుతంగా కృష్ణకన్నామృతంలో రాస్తాడనమాట. సౌమిత్రేక్వ ధనుర్ ధనుర్ ధనురితి వ్యగ్రాగర పాతునః. సౌమిత్రి, లక్ష్మణ ధనుస్సు పట్టుకురా, రావణుడు సీతనెత్తుకుపోతున్నాడు, ఎక్కడ నా ధనుస్సు 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 అన్నట్ట. సౌమిత్రే క్వ ధనుర్ ధనుర్ ధనురితి వ్యగ్రాగర, లక్ష్మణ ధనుస్సు 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 అని 3 సార్లు వ్యగ్రముతో గిరహ మాటలు పలికాడు ఆయన. నీకు గుర్తుందా ఎందుకలా అన్నాను అంటే, పూర్వజన్మలో నేనే రాముణ్ణి, ఆనాటి నా భార్య సీత, ఈనాటి రుక్మిణీదేవి. ఈ కథ నువ్వు చెప్పగానే నాకు ఆ రామాయణ కథ అంతా గుర్తుకొచ్చింది. దండకారణ్యంలో నా భార్యని రావణుణ్ణి ఎత్తుకుపోతున్నాడు రావణుడని ఆగ్రహం కలిగి లక్ష్మణ ధనుస్సు తెమ్మన్నాను. అప్పుడు నీకు తెలియక తూతూ అని ఉమ్మేవు, నాకేమన్నా పీడకలు వచ్చిందేమోనని. పూర్వజన్మ వాసన దేవుడికైనా పొమ్మన్నా పోదు, పూర్వబంధం అది. అందుకే తలగునే పూర్వ భవానుబంధములు. ఎప్పటికీ మన పూర్వబంధాలు పొమ్మంటే పోవు. ఒక్కొక్క వ్యక్తిని చూడగానే మనం ఎందుకు ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు? వాడితో మనకు ఎప్పుడో తెలియని ఒక అపూర్వ బంధం ఉంది. ఒక్కొక్కడిని చూడగానే ఎన్నిసార్లు గురువుగారు రావాలన్నా వాడికి ఇంటర్వ్యూ ఇవ్వం. అదే ఒక్కొక్కడు వస్తే రామ్మా రా మీ ఇంటికి వస్తాను అంటున్నాం. అంటే ఎక్కడో పూర్వజన్మలో ఈ గురు శిష్యులకో లేక అలాగే ఇక్కడున్న భార్యాభర్తలకో లేక తండ్రికి కొడుక్కో మధ్యలో అపూర్వ రుణానుబంధం ఉన్నది. ఆ బంధం ఉండబట్టే ఇలా కలుస్తాం. బంధం లేకపోతే ఎంత గించుకున్నా కలవలేము. రుణం తీరిపోగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. నా పూర్వబంధం నాకు ఎప్పుడు అలా గుర్తుంటూనే ఉంటుంది ఎంత అవతారమూర్తినైనా. అలాంటి ఒక బంధం వల్ల ఇప్పుడు నువ్వు వెన్న కృష్ణ అంటూ ఉంటే అటువైపు వెడుతున్నాను. మహానుభావుడు మారుతి ఆ రామావతారంలో హనుమంతుడు నాకు మహా ఉపకారం చేశాడు. నా భార్య సీత అతని దయ వల్లే, అతని యొక్క యత్నం వల్లే శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని ఆయన అవలేలగా దాటబట్టి లంకానగరానికి చేరబట్టే దక్కింది. ఆ మహోపకారం చేసిన హనుమంతుడు ఈనాడు గంధమాదన పర్వతం మీద కూర్చుని 28వ ద్వాపరయుగం వచ్చింది, రాముడు దర్శనమిస్తానన్నాడు, ఇంకా ఇవ్వటం లేదని రామ రామ అని నా కోసం ఆర్తితో కలవరించిపోతున్నాడు. ఇప్పుడు అతనికి దర్శనం ఇవ్వాలి. నువ్వు వెన్నతో కృష్ణ అనగానే ఆయన రామభక్తితో రామ అంటున్నాడు. అదేమో మధురం, ఇది వెన్న. ఈ వెన్న కంటే ఆ భక్తి మిన్న. అందుకని అటు తిరుగుతున్నాను, మళ్ళీ నీవు తల్లివి కనుక కాదంలోకి ఇటు తిరుగుతున్నాను అన్నట్ట. అప్పుడు ఆవిడకి ఆశ్చర్యం కలిగి, కృష్ణ అంత భక్తుడు మారుతి కూడా నీ దర్శనం కోసం తాతాలాడిపోతున్నాడా? ఎందుకు ఇంతకాలం అతనికి దర్శనం ఇవ్వలేదంటే అన్నిటికీ కాలం కలిసి రావాలి. ఎంత పరమభక్తుడైనా ఎంత వినయవంతుడైనా కొంతకాలం ప్రతి వ్యక్తికి పరమాత్మ దూరం కావలసి వస్తుంది. అప్పుడు వాడు విరహంతో ఇంకా పరమాత్మను చూడాలని ప్రేమ పెంచుకుంటాడు, ఆర్తి ఎక్కువ అవుతుంది. రోజు దగ్గరగా ఉంటే ఎక్కువగా మీరు ఎప్పుడైనా చూడండి అంత భక్తి ఉండదు. రోజు గుళ్ళోనే కూర్చోమండి మీరు వచ్చి, రోజు చూస్తున్న శివుడే కదా అనిపిస్తుంది. అదే ఎక్కడో ఏలూరు నుంచి వచ్చాను కాబట్టి రోజు నేను 108 ప్రదక్షిణలు నవగ్రహాలు చేస్తున్నాను అన్నమాట. రహస్యమే చూస్తున్నాం కదా మనం రోజు పక్కనే ఉంటే, ఓ మన పక్కన ఉన్నవాడు కదా అనిపిస్తుంది. శిష్యులకు కూడా పెద్ద ఎక్కడ ఇబ్బంది వస్తుందో తెలుసా, ఎక్కువ కాలం గురువుల పక్కన ఉంటే మా గురువుగారు మా చేతిలో మనిషి కీలు బొమ్మనుకుంటాడు ఈ పిచ్చాడు. కానీ గురువుగారి మహిమ వాడికి అర్థమవుతుంది అనమాట. అతి పరిచయాద్ అవజ్ఞ, ఎక్కువ పరిచయం వల్ల లోకు అయిపోతాడు వీడు, దాంతో భ్రష్టుడు అవుతాడు. నేను హనుమంతుడికి ఇన్ని యుగములు కనపడకుండా ఉండబట్టి ఇంకా గాఢమైన భక్తి పెరిగింది. హనుమంతుడు జ్ఞాని, పక్కనున్నా దూరంగా ఉన్నా ఒక రకంగానే ఉంటాడు. కానీ ఎవరికైనా దూరం ఎక్కువైతే బంధం పెరుగుతుంది. కనుక నేను ఇన్ని యుగముల పాటు అతనికి దర్శనం ఇవ్వకుండా ఉన్నాను, ఇక సమయం వచ్చింది, ఇప్పుడు అతనికి దర్శనమిస్తాను. ఆయన దర్శనంతో కొంతమందికి కొన్ని నిదర్శనాలు కూడా కనబడతాయి, ఏం పర్వాలేదు తల్లి అన్నాడు. ఇలా కృష్ణుడు సంకల్పించాడు. సరిగ్గా సమయానికి నారదుడు పంపినటువంటి ఈ కేశిని అనేటటువంటి నాగకన్య హనుమంతుడి దగ్గరకు వచ్చి తండ్రి రక్షించని పాదాలు పట్టుకుంది. ఉరిక్కి పెళ్ళేచాడు ఆయన. మంచి రామనామ భజనలో తన్మయత్వంలో ఉన్నాడుగైనా అటువంటి వాడు. నిజంగానండి, ఏ ముహూర్తంలో కొంతమంది పాటలు రాస్తారో కానీ సంస్కృత శ్లోకాలు చాలా గొప్పవి, అవి అపూర్వమైనటువంటి మంత్రశక్తులతో కూడినవి. దాన్ని తెలుగులో రాయాలంటే జ్ఞానం కలిగిన వాళ్ళే రాయగలరు. పేరు ఎవరు రాశారో నాకు పెద్దగా తెలియదు, కానీ ఆ కవి శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో మాత్రం ఈ శ్లోకాలు 4 ఉన్నాయి, 4 ఒక పాట రూపంలో రాశాడనమాట. అది విన్నాక ఆహా ఎంత బాగా పరాశర సంహిత చదివాడనిపిస్తుంది అనమాట. ఎన్నాళ్ళు వేచేను ఓ రామా, నీకు ఇకనైన దయరాద శ్రీరామా. ఎన్నాళ్ళు వేచేను ఓ రామా, నీకు ఇకనైన దయరాద శ్రీరామా. అసలు అలా అంటే రాముడు రాకుండా ఉంటాడా? ఆర్ద్రత ఆ ముక్కల్లో ఉంటుందన్నమాట. ఆయన సీతమ్మ సేమం తెలిపానే, నీ తమ్ముడి ప్రాణం నిలిపానే, మైరావణుని గుట్టు విప్పానే, నిన్ను మూపున ఇడుకుని మోసానే, ఎంతగా కొలిచిన నీ పదదాసుని, ఎంతగా కొలిచిన నీ పదదాసుని, ఎటుల మరచితి వయ్యా రామయ్యా. ఎన్నాళ్ళు వేచేను ఓ రామా, నీకు ఇకనైన దయరాద శ్రీరామ. అక్కడ ఆయన సేవ చేస్తున్నానని దెప్పట్లా, దెప్పడం కాదు, ఈ ఎంత సేవ చేశాను, ఎప్పుడు నీ దగ్గరే ఉన్నానే, పిలిస్తే పలికానే, అయినా ఎందుకు దర్శనం ఇవ్వడం లేదు, ఇదన్నమాట ఆర్తి. అప్పుడప్పుడు భక్తులు నిలదీస్తారు. చెప్పే కదా రామదాస్ ఏమన్నాడు, నేను చేయించిన నగలన్నీ వేసుకు కులుగుతున్నావా, ఎవడబ్బా సొమ్మని కులుగుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు ఆయన. అలాగే తెప్పాలి, భక్తులు తెప్పితే భగవంతుడు దిగొస్తాడు. అలాగే కూర్చుని నీవే వస్తావులే అంటే అప్పుడప్పుడు రాడులేండి ఆయన కూడా. అందుకని మీరు కూడా తెప్పుతూ ఉండండి స్వామి రమ్మని. అంటే హనుమంతుడు అంత భక్తులై తెప్పాలన్నమాట. ఇప్పుడు అలా అంటూ ఉంటే ఈ నాగిని గట్టిగా పట్టుకుంది కదా, ఏమిటి తల్లి ఇలా హఠాత్తుగా నా ధ్యాన భంగం చేసావన్నట్ట, నాకు అభయం ఇయ్యి, అందరికీ అభయం ఇచ్చేవాడు రామచంద్ర ప్రభువు, రాముడి నామం మీద ఒట్టు, నీకు అభయం ఇస్తున్నాను, ఏమిటి నీ కష్టం అన్నాడు. ఏం చెప్పమంటారు తండ్రి, పొరపాటున భూలోకానికి వచ్చాను నేను శాంకరీదేవి దర్శనం కోసం, ఈలోపు గరుత్మంతుడు నన్ను మింగడానికి వెంటపడ్డాడు, నా ప్రాణంతో నేను శాశ్వతంగా ఉట్టి కట్టుకు ఊరేగాలని నా కోరిక కాదు, కానీ వివాహం అవ్వబోతోంది, నా భర్తకి నేనంటే చాలా ప్రాణం, ఇప్పుడు నేను అకాల మరణం పొందితే వాడు గుండెకి చచ్చిపోతాడు, అయినా కళ్యాణమయ్యి పసుపు కుంకుమలతో ముత్తైదువుగా వెళ్ళాలని కోరిక ఉన్నది, కానీ పెళ్ళి కాకుండా కంజిగా చచ్చిపోవాలనే కోరిక నాకు లేదు, ఏం చేస్తావు నన్ను రక్షించు అనగానే ఇక్కడే కూర్చో, నీకు తారక మంత్రం ఇస్తాను, రామ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, ఇది చేసుకుంటూ కూర్చోమన్నాడు హనుమంతుడు. ఓం ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఇదివరకు కూడా మీకు ఈ మంత్రాన్ని ఉపదేశించాను. ఇది రాముని యొక్క అష్టాక్షరి మంత్రం. ఈ అష్టాక్షరి మంత్రం భయంకరమైన వేదన నుంచి, మృత్యుగండం నుంచి రక్షిస్తుంది. ఈ మంత్రం నిత్యం చేస్తే మృత్యువు మృత్యు అయిపోతాడు, మనకి సేవకుడు అవుతాడు. ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఎదురుగుండా కూర్చుంది. ఆశ్చర్యం చెప్పమంటారా, ఒక్క 5 ఆవిడ మంత్ర జపం చేసిందిట. ఆవిడ ముఖం నుంచి ఒక వెలుతురు బయటకు వచ్చింది. హనుమంతుడు ఆశ్చర్యపోయి ఏళ్ల తరబడి మంత్రానుష్ఠానం చేసే యోగుల ముఖంలో ఇంత కాంతి రాదు, ఈ బంగారు తల్లికి ఇంత తొందరగా ఈ కాంతి ఎలా వచ్చింది, ఆపద వల్ల ఉన్న భయంతో గురువును ఆశ్రయించి పూర్తిగా భక్తిలో మునిగిపోయింది, నిష్ఠతో చేస్తోంది, నిష్ఠతో భక్తితో భగవత్ జపం చేస్తే వాడి ముఖంలో ఈ కాంతి వస్తుంది అని కనిపెట్టాడు ఆయన. ఈలోపు నారదులు వారు చేయవలసిన పనులు చేసి, కృష్ణ నువ్వు చెప్పినట్టే నాగిని హనుమంతుని దగ్గరికి పంపానన్నట, ఇప్పుడుంది అసలు పని అంతా కూడా, గరుత్మంతుని దగ్గరికి వెళ్ళు, వెళ్ళి నేను చెప్పానని హనుమంతుడిని ద్వారకా నగరానికి తీసుకొచ్చి ఏర్పాటు చేయి, ఇక తర్వాత సంగతి నేను చూసుకుంటానన్నాడు కృష్ణుడు. వెంటనే నారదు అక్కడి నుంచి జామని ఆకాశ మార్గంలో వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో గరుత్మంతుడు వైకుంఠంలో ఉండి, నారద వచ్చావా, అబ్బో చూసావా వైకుంఠంలో స్వామివారేమో అన్నీ విడిచిపెట్టి భూలోకానికి పోయాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇంత వైకుంఠం భారం అంతా నా మీద పడిపోయింది, ఇన్ఛార్జ్ అయ్యి నేను దీన్ని చేయలేక చచ్చిపోతున్నాను అనగానే, గరుడా నీ పరాక్రమం వేరు, ఎవరున్నా లేకపోయినా ఈ మొత్తం వైకుంఠం అంతా నువ్వు ఒక్కడివే చాలా జాగ్రత్తగా పోతుటీకి లోపల కడకుండా కాపలా కాస్తూ రక్షిస్తూ ఉంటావు కదా అనగానే, అవును అది మాత్రం నిజం, సనక సనందనాథులు పూర్వం వైకుంఠానికి వచ్చారు, అప్పుడు కనుక నువ్వు ఉండి ఉంటే వాళ్ళకి ఆ శాపం వచ్చేది కాదు కదా అన్నాడు నారదుడు. అవునవునండి నారదులు వారు భలే చెప్పారు, నేనే ఉంటేనా అసలు ఆ సనక సనందనాథుల్ని ఉఫ్ఫను ఊది బయట పారేయను, ఆనాడు నేను లేకపోబట్టి సనక సనందనాథులు జయ విజయుల్ని చెప్పించబట్టి వాళ్ళు భూలోకంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా రావణ కుంభకర్ణులుగా భూలోకంలో శిశుపాల దంతభక్తులుగా మూడు జన్మలు ఎత్తడంతో మా స్వామివారు కూడా అవతారాలు ఎత్తడం ఆయన భూలోకానికి పోవడం నేను పడరాని పాట్లు పడడం జరుగుతోంది, సరే ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చారు, ద్వారక నుంచి వచ్చాను, పరమాత్ముడు నరకాసురుణ్ణి సంహరించి 16,000 మంది క్షత్రియ కన్యకల్ని పెళ్లి చేసుకున్నాడు, అష్టమహిషులు, ఇది కాకుండా ఇక ఎంతోమంది భక్తులు భక్తురాండ్రు, రోజు అందరికీ భక్త సులభుడై కోరిన కోరికలు తీరుస్తున్నాడు అనగానే, ఇలా అడ్డమైన వాళ్ళకి కోరికలు తీరిస్తే దేవుడి మీద విరుగుపోదా, ఈసారి వైకుంఠానికి వచ్చాక స్వామి ఎవరికి పడితే వారికి దర్శనం ఇవ్వద్దు అని మా స్వామి వారికి కొంచెం కట్టడి చేస్తాను, టైమింగ్స్ పెడతాను మా స్వామికి కూడా అన్నట్ట, ఆయన నా చేతిలో కీలుబొమ్మ అంటే పరాకాష్ఠకు వెళ్ళింది. భారతంలో ఒకసారి మళ్ళీ ఈ పరాశర సంహితులు ఒకటి 2 సార్లు హనుమంతుడి ద్వారా కానీ లేకపోతే శ్రీకృష్ణుడి ద్వారా కానీ గరుత్మంతుడికి గర్వభంగం అయింది. భారతంలో ఉద్యోగ పర్వంలో గరుడ గర్వభంగం ఉంటుంది భారతంలో, అక్కడ మాత్రం స్వయంగా కృష్ణుడే గర్వభంగం చేశాడు, ఇక్కడ హనుమంతుడి ద్వారా చేయించాడు. అంటే దీన్ని బట్టి ఎంతటి మహాత్ములైనా ఎంతటి జ్ఞానులైనా ఒక్కొక్కప్పుడు తమ జ్ఞానాన్ని మర్చిపోయి మేమే గొప్పవాడు అనుకుంటారు, ఇలా దెబ్బలు తింటూ ఉంటారు అన్నమాట. కాకపోతే వాళ్ళు మహాత్ములు కనుక తొందరగా కోలుకుంటారు, సామాన్యుడికి గర్వం వస్తే భ్రష్టుడైపోతాడు. సరే అదంతా పక్కన పెట్టి ఇప్పుడు మీరు వచ్చిన పని ఏమిటన్నాడు నారదుణ్ణి. గంధమాదన పర్వతంలో రామావతారంలో రాముడికి సాయం చేసిన హనుమంతుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు, ఆ హనుమంతుణ్ణి చూడాలి అని కృష్ణుడు కనిపించింది. ఆ హనుమంతుణ్ణి వెంటనే ద్వారకా నగరానికి తీసుకురమ్మని శ్రీమన్నారాయణుల వారి ఆజ్ఞ. ఆ పని నువ్వే చెయ్యాలి గరుడ, ఇది శ్రీవారి ఆజ్ఞ, నువ్వు తక్షణం ఈ వైకుంఠం నుంచి గంధమాదనానికి వెళ్ళి హనుమంతుణ్ణి ద్వారకా నగరానికి తీసుకెళ్ళు అనగానే పళ్ళు పటపట కొరికి, ఏమిటండి స్వామివారు ఇలాంటి పెచ్చమూలు చేస్తూ ఉంటారు, ఏదో రామావతారంలో ఒక కోతి రామారామ అని గొప్ప కీర్తి పొందినంత మాత్రం చేత దాని దగ్గరికి నేను వెళ్ళి పిలవడమా, ఎక్కడి వైకుంఠం ఎక్కడి గరుత్మంతుడు అంతటి శ్రీవారిని దివ్యమంగళ విగ్రహాన్ని మోసే నా వీపు అక్కడికి వెళ్ళి ఒక కోతి దగ్గర సాష్టాంగపడ్డమా, కుదరదని చెప్పు స్వామివారికి చెప్పు అన్నాడు. కుదరదట స్వామివారికి చెప్పమన్నాడు. ఏమయ్యా స్వామివారే చెప్పారు అంటే, స్వామివారు చెప్పినారండి పనులకు ఉచ్చనీచాలు ఉంటాయి, కోతుల దగ్గరికి ఏమిటి గరుత్మంతుడు వెళ్ళడం ఏమిటన్నట. అలాగేలే అని నారదుడు కొంచెం పక్కకి తిరిగి, ఇదిగో మర్చిపోయాను గరుడా, నువ్వు సుకేసి నేను ఒక నాగిని గురించి వెంటపడ్డావే తిందామని, ఆ నాగిని ఇప్పుడు హనుమంతుడి దగ్గర ఉంది, హనుమంతుడు నాగినికి రక్షణ ఇచ్చాడు ఆయన దగ్గరుంది సుమ అన్నట్ట. నారద రాగానే ఈ విషయం చెప్పావు కదే, ఇప్పుడే పెడుతున్నాను శ్రీవారికి మనవ చెయ్యి, నా ఆహారం సుకేసిని అక్కడుందా, ఆ వానరుడు హనుమంతుడు నేను తినబోయేటటువంటి నాగకన్యకి రక్షణ కలిగిస్తాడా, ఇప్పుడు అంతం చూస్తానన్నట్ట. పెట్టవలసిన చోట నారదుల వారు ఉండరు అందుకే సమయానికి అన్నమాట. టిక్కున మహావ్యంగ బయలుదేరాడు. ఏం వెళ్ళిరానాయనా అని నారదుడు వెళ్ళి పై నుంచి అదృశ్య రూపంలో ఏం జరుగుతుందో చూడడం మొదలెట్టాడు. ఆయన అన్ని చాలా జాగ్రత్తగా చూస్తారు, గురువుగారులు ఎప్పుడు కూడా అదృశ్యంగా చూడాలట, ఎవరికి ఎక్కడ ఏ విధమైన శృంగభంగం కలుగుతున్నదో. మహావేగంగా హనుమంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు గరుత్మంతుడు. సుపర్ణుడు కదండి ఆయన, నిజానికి ఏదో ఒక అహంకారం అనేది పక్కన పెడితే భగవంతుడి తర్వాత భగవంతుడు వైనితీయుడు అంటే సామాన్యుడు కాదు. అయినా అటువంటి వాళ్ళ అహంకారం అణచడానికి పరమాత్మ ఆడిన ఒక లీల. అక్కడికి వెళ్ళగానే ఆ సమయంలో నాగిని రామారామ అంటోంది, గరుత్మంతుడి రెక్కల నుంచి విపరీతమైన గాలి వచ్చేసింది. అంటే ఏమి గాలండి బాబోయ్, అక్షీణ కనక సన్నిభ పక్ష యుగోద్భూత ఘోర పవమాన మహా విక్షేప కంపితానేక క్షోణి ధరేంద్రుడగుచు గరుడు వచ్చన్ అంటాడు పోతన గారు. బంగారుకు రెక్కలుంటాయి గరుత్మంతునికి, గరుత్మంతుని రెక్కలు పూర్తిగా బంగారు వర్ణమే. సువర్ణవర్ణంతో ఉన్న ఈ పెద్ద రెక్కలు పైకి కిందకి ఇలా ఒక్కసారి ఆడించగానే ఆ రెక్కల నుంచి వచ్చిన గాలికి గంధమాదన పర్వతం అంతా కదిలిపోయింది, చెట్లన్నీ ఊగిపోయాయి, తుఫాను గాలికి పడిపోయినట్టు ఆ చెట్లన్నీ పడిపోవడం మొదలుపెట్టాయి. ఈ విధంగా కంపిత అనేక క్షోణిధరేంద్రుడుగుచు కొన్ని కొండలు కొండలన్నీ ఊగి కింద రాళ్ళు పెటపెట శబ్దాలతో పడిపోతూ ఉండగా అక్కడికి వచ్చాడు. అనగా గరుత్మంతుని రెక్కల గాలి వేగానికి కొండలు విరిగి కింద పడ్డాయి. అది ఆయన యొక్క గొప్పతనం. అంటే అనేక క్షోణి ధరేంద్రుడు ఒక్క కొండ కాదు, కొన్ని వందల కొండలు శిఖరములు విరిగిపోయాయి. అంతే, అంత వేగంగా వచ్చి ఢామ్మని హనుమంతుని దగ్గర వాలాడు. ఒక్క గంధమాదన పర్వతం చుట్టుపక్కల కొండలు అయితే విరిగాయి, కానీ ఈ పర్వతం మాత్రం చెక్కు చెదరలేదు. అది హనుమంతుడున్న